गुरुर्विष्णु गुरुर्देव महेश्वर साक्षात् परब्रह्म श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः।
మేధ యజ్ఞము గురించి తెలుసుకుంటూ యజ్ఞము మహాయజ్ఞము అశ్వమేధ యజ్ఞము అనే దాని గురించి చదువుకుంటూ అయోధ్యకి సంబంధమే ఉల్లేఖ హై కి అయోధ్యాపురిమే సూర్యవంశీ రాజా వైవస్వతమను చక్రవర్తి నరేష్కి పత్పర్ ప్రతిష్ఠిత్తే. ఒకనో కాలంలో సూర్యవంశీ రాజు అయినటువంటి వైవస్వత మనువు అయోధ్య నగరంలో చక్రవర్తిగా శాసనం చేస్తూ ఉండేవాడు. వే సదా మహాయజ్ఞ ఎవరు దాన్మే లగే రహతేథే, వారు నిరంతరము కూడా మహాయజ్ఞములు దానము చేస్తూ ఉండేవారు. ఇసుసే ఉన్కే శాసన కాల్మే అయోధ్యాపురికే భీతర్ మృత్యు రోగ్ ఔర్ వృద్ధావస్థ కా కష్ట కిసీ కో భీ నహీ హోతా థా. అందువల్ల ఆ వైవస్వత మనువు యొక్క శాసనకాలములో అయోధ్య నగరంలో ఎవరికి మృత్యువు లేదు, వృద్ధావస్థ లేదు. అశ్వమేధ యజ్ఞంకి ఫలశ్రుతియాతో ఔర్భి అధిక్ విషధే. ఇదేంటి మహాయజ్ఞం యొక్క లాభము? మహాయజ్ఞం వల్ల ఏం లాభం అవుతుంది? ఏ ఊళ్ళో అవుతాయి ఆ మహాయజ్ఞాలు జరుగుతూ ఉంటాయో ఆ ఊళ్ళో మృత్యు ఉండదు, వృద్ధావస్థ ఉండదు. అశ్వమేధ యజ్ఞముల యొక్క ఫలశ్రుతి ఇంకా గొప్పది. అశ్వమేధ యజ్ఞంకి ఫలశ్రుతియాతో ఔర్భి అధిక్ విషధే. మధ్యయుగ్మే అశ్వమేధ కా నామ్ లేతే హీ యుద్ధ సా బోధ హోనే లగా థా, జబ్కి యహ లోక కళ్యాణ్ కి దృష్టి సే సంపన్న కియే గే విశిష్ట మహాయజ్ఞ హువే కర్తే థే. మధ్యకాలంలో అశ్వమేధ యజ్ఞం అనగానే మనుషులకు సాధారణంగా యుద్ధం గుర్తుకొస్తోంది. కానీ పూర్వకాలంలో అశ్వమేధ యజ్ఞము కేవలము లోక కళ్యాణం కొరకు చేయబడేటటువంటి మహాయజ్ఞములు. ఇన్ అశ్వమేధ యజ్ఞంకి మహిమాసే వేద్ ఉపనిషత్ దర్శన్ ఏమం పురాణంకి పన్నే భరేపడే హే. వేదాలలో ఉపనిషత్తుల్లో దర్శనాలలో పురాణాలలో ఈ అశ్వమేధ యజ్ఞముల యొక్క లాభాలు చాలా విశదంగా చెప్పబడి ఉన్నాయి. ప్రాచీన కాల్మే వహ ప్రకృతి సంతలన్ దేవ్ అనుగ్రహ ఔర్ రాష్ట్ర సంఘటన్ కే రూపమే సంపన్న కియే జాతే రహే హే. ప్రాచీన కాలంలో అశ్వమేధ యజ్ఞాలు మూడు లక్ష్యాలతో చేయబడేవి. మొదటిది ఏంటి అంటే ఇకలాజికల్ బ్యాలెన్స్, ప్రకృతి యొక్క సంతులన. రెండవది దేవతల అనుగ్రహము. మూడవది రాష్ట్రీయ సంఘటన. శాస్త్రకారు కా కథన హే అశ్వమేధ యజ్ఞమే భాగ్ లేనేసే గయా, భాగ్ లేనేసే గయా జానే కా పుణ్యఫల్ గంగా యమునా స్నాన్ కా పుణ్యఫల్ తథా కోట్ హోమ్ కా పుణ్యఫిల్తా హే. అశ్వమేధ యజ్ఞములో పాలు పంచుకున్నవాడికి గయా తీర్థము చే వెళ్ళేటటువంటి లాభము, గంగా యమునల సంగమంలో స్నానం చేసిన పుణ్యఫలము, తర్వాత కోటి యజ్ఞములు చేసినటువంటి పుణ్యఫలము లభిస్తుంది. మత్స్యపురాణంలో ఇది చెప్పబడింది. ఇమానుకం భువన శీషధామేంద్రశ్చ విశ్వే చ దేవా ఆదిత్యైరింద్ర సగణో మరుద్భిరస్మాభ్యం భేషజాకరత్ యజ్ఞం చ నస్తన్వం చ ప్రజాం చాదిత్యైరింద్ర స సీధతి. యజుర్వేదము 25:46. అశ్వమేధ యజ్ఞము అశ్వమేధ యజ్ఞసే యహ సంపూర్ణ భువన్ నిశ్చయి సుఖ్ ప్రాప్త్కర్త హే. అశ్వమేధ యజ్ఞం వల్ల ఖచ్చితంగా ఈ సంపూర్ణ ప్రపంచము సుఖంగా మారుతుంది. గణకే సహిత ఇంద్ర ఔర్ సంపూర్ణ దేవత బార ఆదిత్య ఉంచాస్ మరుతో కే సాత్ ఔషధి హితకారి కర్తే హే. గణాలతో పాటు ఇంద్రుడు, సంపూర్ణ దేవతలు, 12 ఆదిత్యులు, 49 మరుద్గణాలు, అంతేకాకుండా సృష్టిలో ఉన్నటువంటి ఔషధాలన్నీ కూడా ఈ అశ్వమేధ యజ్ఞం వల్ల పుష్టి చెందుతాయి. అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ వస్తుంది. ఐశ్వర్యవాన్ ఇంద్రియజ్ఞ శరీర్ ఔర్ సంతానంకు శ్రేష్ఠ గుణ సంపన్న బనాతే హే. ఐశ్వర్యవంతుడైనటువంటి ఇంద్రుడు ఈ యజ్ఞము వల్ల మనుష్యుల యొక్క శరీరాన్ని వాళ్ళ పిల్లల్ని కూడా శ్రేష్ఠ గుణ సంపన్నుడుగా మారుస్తాడు. మహీధర్ భాష్య, సర్వాన్ హై కామాన్ ఆప్నోతి యో అశ్వమేధేన యజతే. శతపథ బ్రాహ్మణము 13:4:1 ఎవరైతే అశ్వమేధము ద్వారా పూజ చేస్తారో వారి యొక్క అన్ని కోరికలు తీరుతాయి. యజ్ఞే నాశ్వమేధు నాయు కల్పతాం. అశ్వమేధ యజ్ఞం వల్ల ఆయు వృద్ధి చెందుతుంది. హే తాత్, జిస్ అశ్వమేధ యజ్ఞకే నిమిత్త పదారే ఋత్విజయంకో ఝూఠే జల్మే లోట్నే సే నకుల్ కా శరీర్ స్వర్ణమయ హో గయా ఉస్మే భాగ్ లేనే కా పుణ్య ఫల్తో అతుల్నీయ హై. అశ్వమేధ యజ్ఞములో ఆహారం తీసుకున్న తర్వాత, భోజనం చేసినటువంటి వాళ్ళ యొక్క ఎంగిలి ఆకులు ఎత్తేసిన తర్వాత కడిగేశారు. అక్కడ కడిగేసిన దాంట్లో ఒక ముంగిస అంచేత ఆ అశ్వమేధ యజ్ఞంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళ పుణ్యఫలితం ఎంత అంటే, వాళ్ళు తినిపారేసిన ఎంగిలి కూడా జంతువుల్ని స్వర్ణమయంగా మార్చేస్తుంది. రాష్ట్రం వా అశ్వమేధ వీర్యం వా అశ్వ. శతపథ బ్రాహ్మణము, దేవ్ దేశవాసియం కే శౌర్య వా బల్కి వృద్ధి కర్న ఔర్ రాష్ట్ర కో సమర్థ బనానా హి అశ్వమేధ కా ఉద్దేశ్య హోతా హై. దేశవాసులను, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళ సామర్థ్యాన్ని పెంచటమే అశ్వమేధం యొక్క ఉద్దేశ్యము. మహారాజ్ వసుని అశ్వమేధ సంపన్నికియ. మహారాజ్ వసువు అశ్వమేధ యజ్ఞము చేసినాడు. బృహస్పతి ఉపాధ్యాయ్ ఉస్కే హోతాథే. బృహస్పతి లాంటి దేవగురువు అందులో పాలు పంచుకున్నారు. ప్రజాపతికే తీన్ పుత్ర ఋష్యం మే శ్రేష్ఠ కపిల్ కఠ్ తైత్యర్ కణ్వాది ఉస్కే ఋత్విజ్తే. చాలా గొప్పవైనటువంటి ఈ ఋషులు ఎవరో ఋషులు, కపిలుడు, కఠ్, తైత్తరి, కణువు లాంటి ఋషులందరూ కూడా ఆ యజ్ఞములో ఋత్వికులుగా పాలు పంచుకున్నారు. యా సర్వదా హింసారహిత పవిత్ర యజ్ఞత. హింస లేనటువంటి అతి పవిత్రమైనటువంటి యజ్ఞము ఈ అశ్వమేధము. నతత్ర పశుఘాతో భూత్ ఉస్మే కిసీ తరహ కిభీ జీవహింస నహీ హుయి. ఆ చేసిన యజ్ఞములో ఏ విధమైనటువంటి జీవహింస కూడా జరగలేదు అని మహాభారతంలో చెప్పబడింది. భాగవత్ మహాపురాణ్ 4th skand 14th adhyayame ఉల్లేఖే. భాగవత మహాపురాణంలోని 4th skandamlo 14th adhyayamlo ఇలా చెప్పబడి ఉన్నది. రాజా వేణినే అప్నే రాజ్యమే యజ్ఞాది కర్ణేకి మనా కర్ది. ఉస్నే కహా రాజా మే సభీ దేవోం కా నివాస్ హోతా హై అత కేవల్ మేరా హీ భజన్ ఔర్ పూజన్ కరో. అప్పుడు రాజా వేణి ఏమని చెప్పేట, రాజు యొక్క శరీరంలో అన్ని దేవతలు ఉంటారు అని చెప్పబడి ఉంది కనుక మీరు దేవతలు యజ్ఞాలు ఇంకా పూజ చేయక్కర్లేదు, మీరేం చేయమన్నాడు, నన్నే పూజించండి అని అతను ఒక ఆర్డినెన్స్ పాస్ చేశాడు రాజా వేణి. అప్పుడేం జరిగిందిట, ఋషిగణ రాజా వేణి కో సంజాతే హుయే కహతే హే. అప్పుడు ఋషిగణులు ఆ రాజా వేణికి అర్థం ఏంటంటే చెప్పడానికి ఇలా చెప్పారు. హే రాజన్, సర్వలోక్ ఔర్ దేవతా యజ్ఞమే నివాస్ కర్తే హే. అన్ని లోకములు దేవత యజ్ఞములో నివసిస్తారు. ఉన్ వేదత్రయమై ద్రవ్యమై ఏవం తపోమై ఈశ్వర్కు విప్రగణ ఆప్కే కళ్యాణ్ తదా ప్రజాకి సమృద్ధి కెలియ నానా విధి విధానం సే చిత్ర విచిత్ర యజ్ఞం ద్వారా యజన్ కర్తే హే. ఆ వేదత్రయీ రూపమైనటువంటి, ద్రవ్యమైనటువంటి, తపోమయమైనటువంటి ఈశ్వరులను ఆ విప్రగణాలు మీ యొక్క కళ్యాణము కొరకు, ప్రజల యొక్క సమృద్ధి కొరకు నానా చిత్ర విచిత్రమైనటువంటి విధి విధానాల ద్వారా, యజ్ఞముల ద్వారా పూజ చేస్తారు. ఔర్ ఆప్తో ఐసే యజ్ఞమే సహాయత దేని యోగ్యే. మీలాంటి రాజు అలాంటి యజ్ఞాలకి సహాయం చేయాలి. హే వీర్, ఆప్కే రాజ్యమే లోగోంకు యజ్ఞ కర్ణేసే శ్రీ నారాయణకే కళారూప్ సభీ దేవగణ సంతుష్టి హోకర్ సభీకు మనోవాంఛిత్ ఫల్ దెంగే. మీ యొక్క రాజ్యంలో ఈ విధమైనటువంటి యజ్ఞము చేయటం వల్ల రకరకాల మానసిక స్థితిని తెలిపేటటువంటి శ్రీనారాయణుడు దేవతాగణాలు సంతుష్టులై అందరికీ వాళ్ళ మనోవాంఛితాలను తీరుస్తారు. ఇసులియే ఆప్కో ఇన్ యజ్ఞంకి అవహేళన నహీ కన్నీ చాయే. అందువల్ల మీరు యజ్ఞాలను చేయకూడదు అని అనవద్దు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, భారతీయమైనటువంటి వైజ్ఞానిక యజ్ఞ విధానాన్ని మనం మర్చిపోయాం. రకరకాలైనటువంటి ఉపాసనలు చేస్తున్నాం, రకరకాలైనటువంటి పూజలు చేస్తున్నాం, రకరకాలైనటువంటి ధ్యాన విధానాన్ని మనం చేస్తున్నాం, కానీ సకల దేవతలు దివసించేటటువంటి యజ్ఞ విధానాన్ని మనం మర్చిపోయాం. ఈ దయానంద సరస్వతి, శ్రీరామ్ శర్మ ఆచార్య వీళ్ళు ముఖ్యంగా ఈ యజ్ఞ విధానాన్ని మళ్ళా మనుషుల దగ్గరికి తీసుకొచ్చారు. కనీసం మీరు ఒంటరిగా యజ్ఞం చేసుకోండి అని, సంక్షిప్త గాయత్రి హవన విధి అని, నువ్వు ఒక్కడివి చేసుకో చాలు అన్నారు. తర్వాత మెల్లిగా ఏం చేశారు, 10 మంది కలిసి చేసుకోండి, 1000 మంది కలిసి చేసుకోండి, సహస్రకుండి యజ్ఞాలు మహాయజ్ఞాలుగా మారాయి. ఆ మహాయజ్ఞాల యొక్క పరిణితి ఇప్పుడు ఎలా జరుగుతోంది, అశ్వమేధ యజ్ఞముగా పరిణితి చెందుతోంది, 3 రాత్రుల యజ్ఞముగా. ఆ అశ్వమేధ యజ్ఞంలో పాలు పంచుకునేటటువంటి యజ్ఞీయ కార్యకర్తలుగా మీరు తయారవటానికి ఆ 7 రోజుల సిలబస్ తయారు చేయబడింది. ఆ సిలబస్లో భాగమే ఇందాక మీరు చేసినటువంటి చిన్న ఎక్సర్సైజ్. 7 రోజులు మీరు చేసి, 7 రోజులు మీరు చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళకి చెప్పండి, ఇంకో 10 మందికి. అలా నేర్చుకున్నవాడు మళ్ళీ ఏం చేస్తారు, 7 రోజులు చేశాక ఇంకో 10 మందికి చెప్తారు. ఈ సైకిల్ కనుక మీరు డిసెంబర్ 23 వరకు తయారు చేసి ఈ విధంగా చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆ యజ్ఞానికి వస్తే, ఆ యజ్ఞం యొక్క ఫలితము ఈ విధంగా చేసినందు వాళ్ళకి వచ్చేటటువంటి లాభాలు అద్భుతంగా ఉంటాయి. ఆహార నియమాలు పాటించుకోండి, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండండి, ఆసనాలు ప్రాణాయామాలు అలవాటు చేసుకోండి. ఇక్కడ చెప్పబడినటువంటి ఆ మాండుక్యోపనిషత్ చేతనత్వ విజ్ఞానం యొక్క స్థాయి కనుక మీరు ఇప్పటి నుంచి ఆ మూడ్లోకి వెళ్తే, ఆ రోజు వచ్చేది మీకు సడన్గా మూడ్, ఇప్పటి నుంచి మీరు ఆ మూడ్లో ఉంటే ఆ రోజు మీరు ఆ చేసేటటువంటి 3 రోజులలో మీకు మాత్రమే కాకుండా మీ ద్వారా ఇదంతా నేర్చుకుని వెళ్ళినటువంటి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆ చక్రం అర్థమైంది కదా. ముందు మీరు నేర్చుకుంటారు, మీరు కొంతమందికి నేర్పుతారు. ఎన్ని రోజులు నేర్పుతారు మీరు, 1 వారం రోజులు నేర్పుతారు. నేర్పిన తర్వాత మీరు మీ ద్వారా నేర్చుకున్న వాళ్ళు అది ప్రాక్టీస్ చేస్తూ మళ్ళా గ్రూప్కి నేర్పుతారు. ఈ ప్రాక్టీస్ మీరు ఆపరు, ఇంకా వారం వారం మీరు చేసుకుంటూ పోతారు. ఇదే భాగవత సప్తాహ విధానం. రేపు మనం భాగవతం గురించి చదువుతున్నప్పుడు దీనికి భాగవతానికి ఉన్నటువంటి లింక్ మీకు స్పష్టంగా వివరించడానికి నేను ట్రై చేస్తా. కానీ భాగవత సప్తాహ విధానం అంటే ఇదే. అంచేత మీరు చేస్తూ ఉంటారు, మీరు 1 వారం రోజుల పాటు ఇంకోళ్ళకి చెప్తారు, అది చెప్పిన వాళ్ళు ఏం చేస్తారు, 1 వారం రోజుల పాటు వింటారు, ఆచరణ చేస్తారు. తర్వాత వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ ఇంకొకరికి చెప్తారు. అలాగా ఈ చక్రాన్ని కనుక మనం కరెక్ట్గా ఫ్లో చేయగలిగితే 1000 మంది ఆ రోజుకి తయారైపోతారు. కానీ దీన్ని మీరు ఒక రెగ్యులర్ టైం టేబుల్గా డ్రాఫ్ట్ చేయమని నేను అడిగాను. నేను మీరు ప్లానింగ్ చేయండి, ఎలా చేయగలరు, ఇది ఎలా నేర్పుతారు, మీరు ఎలా నేర్పాలి, మీరు పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 1 గంట, లేకపోతే రోజుకో 4 గంటల పాటు చెప్పి 1 వారం రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తయిపోవాలి. పూర్తయిపోగానే ఆ నేర్పిన వాళ్ళు మళ్ళా వాళ్ళ ఊరికెళ్ళో వాళ్ళ బంధుమిత్రులకో నేర్పుకుంటూ పోతారు. కానీ కంటిన్యూటీ బ్రేక్ కాకుండా, ఈ ఆచరణ ఆగకుండా నేర్చుకోండి. మీరు మళ్ళీ మళ్ళీ చెప్తాను, పట్టుకుంటాను కనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ ఇలాంటి అద్భుతమైనటువంటి అశ్వమేధ యజ్ఞం ఎవరు చేయరు. చేసిన మనకి పాల్గొనే పాటి టైం ఉంటుందో లేదో మనం చెప్పలేం కనుక దీన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించుకుని నేర్చుకోండి. జబ్ ఉస్కే బహుత్ సమ్జానే పర్ భీ నహీ మానా ఔర్ యజ్ఞ బందేకే యజ్ఞ బంద్ కర్నే కి దురాగ్రహ పర్ అడా హీ రహా తో ఋషియో నే శాప్ దేకర్ రాజా వేన్ కో మృత్యుకి గోద్మి సులాదియా. కానీ ఎప్పుడైతే ఇంత చెప్పినా నచ్చ చెప్పినా ఋషులు ఎంత చెప్పినా ఆ రాజు లేదు నేను యజ్ఞాలు చేయనివను అంటే ఆ రాజులు శపించి అతన్ని మృత్యువులో పడుకోబెట్టేశారన్నారు, మృత్యు యొక్క ఒడిలో. అంటే ఇక్కడ ఋషులు శపించటం ఏమిటి అనేటటువంటి ప్రశ్న వస్తుంది మీకు. ఋషులేం చెప్పించరు. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన తిండి తిని గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అది తెచ్చుకుంటే మీకు పళ్ళు శపించారు అంటాం. పళ్ళు శపించాయా, మీరు శపించుప్ప చేసుకున్నారా? అంచేత అక్కడ ఋషులేం శపించలేదు. అతని యొక్క కర్మకాండే, అతను చేసుకున్నటువంటి పనులే అతన్ని ఆ స్థితికి తీసుకువెళ్తాయి. అంచేత ఈ అశ్వమేధ యజ్ఞం యొక్క ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని గుర్తుంచుకుని దీన్ని మీరు ఆచరణ పెట్టగలగాలి. చాలా బాగుంది మాస్టర్, మీరు చెప్పిందని మీరు చేయలేకపోయారనుకోండి, అదే శాపం. అంటే తెలిసి మీరు ఆచరణలో పెట్టలేకపోవటమే శాపం. తదుపరాంతునికి భుజాం క మంధన్ కియా జిస్సే రాజా పృథు కా జన్మ హువా. దీని తర్వాత ఏం జరిగిందో చూడండి. ఎవరిని నిద్రలో పడుకోబెట్టేశారు, మృత్యుముఖంలో పడుకోబెట్టేశారు? వేన్ అనేటటువంటి మహారాజుని. ఆ మహారాజుని ఎందుకు పడుకోబెట్టేశారు? మృత్యుముఖంలో యజ్ఞాలు చేయొద్దు అన్నాడు. ఏం చేయమన్నాడు? నన్నే పూజించు అన్నాడు. రాజాది రాజును కదా, రాజు యొక్క శరీరంలోనే దేవతలందరూ ఉంటారు కనుక నన్ను పూజిస్తే చాలు, మళ్ళా దేవతని పూజించడం ఎందుకు అన్నాడు. సరే, ఋషుల యొక్క శాపం వల్ల అతను మృత్యుముఖంలోకి వెళ్ళిపోయాడు. మృత్యుముఖంలోకి వెళ్ళిపోయిన తర్వాత చనిపోయినటువంటి ఆ రాజా వేణి యొక్క చేతుల్ని మధించారు. మీకు చెప్తున్నారు కూడా నేను ఇదే, చేతుల్ని మధించటమే. కానీ ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ కలుపుతో పోతాను నేను మీకు. మొత్తం మీద ఓ అరగంట పాటు చేయగలిగేటట్టు ఆ ఎక్సర్సైజెస్ వల్ల ఎవరు ఆవిర్భవించారు అంటే పృథు అనేటటువంటి చక్రవర్తి ఆవిర్భవించాడు. పృథు చక్రవర్తి పేరు మీదనే దీనికి పృథ్వీ అని పేరు పడింది. అంత అద్భుతమైనటువంటి యజ్ఞములు చేసినటువంటి మహారాజు ఆయన. ఎక్కడి నుంచి ఆవిర్భవించాడు అంటే చేతుల యొక్క మంధనం నుంచి అర్పించాడు. చేతులు దేని యొక్క కర్మేంద్రియాలు? వాయు యొక్క కర్మేంద్రియాలు. అంచేత వాయు యొక్క కర్మ దేని మీద ఆధారపడుతుంది? శ్వాస మీద ఆధారపడుతుంది. శ్వాసనే ప్రాణవిద్య అని చెప్పుకున్నాం కదా. అంచేత మొత్తము కూడా యజ్ఞం యొక్క మంధన ప్రక్రియ చేతులతో జరుగుతూ ఉంటుంది. అది తర్వాత మనకి టైం ఉంటే అర్థం చేసుకుంటాం దాన్ని. కానీ ఇక్కడ మీకు తెలియాల్సిన పని లేదు, ఈ ఎక్సర్సైజెస్ మీరు కరెక్ట్గా చేసుకుంటూ ఇది మీకు మిగతా వాళ్ళకి చెప్తూ ఉంటే ముందు హై బీపీ, ఇంకా ఏం తగ్గుతుందని చెప్పాను, లంగ్స్కి సంబంధించినటువంటి ఏ రోగం ఉన్నా, ఆస్తమా కానీ బ్రాంకైటిస్ కానీ హై బ్లడ్ ప్రెషర్ హార్ట్ ట్రబుల్స్ అన్నీ దీంతో, ఎలర్జీస్ కూడా, ఎక్కడ ఎక్కడ శ్వాసకి సంబంధించినటువంటి రోగాలు ఉన్నాయో అవన్నీ కూడా దీంతో పోతాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ అవుతుంది కదా. బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ అవుతే ఆటోమేటిక్గా స్కిన్ ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి. బట్ విత్ ఆల్ దట్ ఫుడ్ హ్యాబిట్స్ మస్ట్ చేంజ్. మనం తీసుకున్నటువంటి గడ్డి తింటూ నా రోగాలు తగ్గాలి అంటే మాత్రం తగ్గవు. మేబీ సమ్ రిలీఫ్ వస్తుందేమో చెప్పలేను, కానీ మీకు కంప్లీట్గా తగ్గాలి అనేటటువంటి కోరిక ఉంటే మాత్రమే ఈ వారం రోజుల్లో చెప్పబడింది, ఇంకా కంటిన్యూ చేసేయాలి మీరు. అధ దీక్షిత రాజా తు హయమేవ శతేన సహ బ్రహ్మావర్త మనక్షేత్రే యత్ర ప్రాచీ సరస్వతి. అప్పుడు ఏం జరిగిందట, ఫిర్ పృథుని ఏక్సో అశ్వమేధ యజ్ఞ కర్ణేక సంకల్పికయా. ఈ విధంగా చనిపోయినటువంటి వేణుడి యొక్క చేతుల యొక్క మంధనతో ఆవిర్భవించినటువంటి పృథు చక్రవర్తి 100 అశ్వమేధాల యజ్ఞాలు చేస్తాను అనేటటువంటి సంకల్పం తీసుకున్నాడు. ఎక్కడ చేస్తానని చెప్పేట, జహా పశ్చిమ వాహిని సరస్వతి హే బ్రహ్మావర్ మను బ్రహ్మావర్త క్షేత్ర హే వహి అశ్వమేధ సంపన్నువే. స్థల పురాణం గురించి నేను మీకు చాలా చాలా ఇంపార్టెన్స్ చెప్పాను. నేను మీరు మంచి పని చేద్దాం అనుకున్న మంచి పని దానికి అనుకూలమైనటువంటి స్థలంలో కనుక చేయగలిగితే తొందరగా చేయగలుగుతారు. దానికి తిరుపతిని మించినటువంటి పుణ్యక్షేత్రము తీర్థక్షేత్రము మీకు ప్రస్తుతం దొరకదు కనుక. అందులో ఆ క్షేత్రం ఇంకా ఎందుకు గొప్పది కాబోతోంది? అశ్వమేధ యజ్ఞం జరుగుతుంది కనుక. అంచేత వీలవుతే అశ్వమేధ యజ్ఞానికి ఓ 10-15 రోజుల ముందే మీరు అక్కడికి వెళ్ళిపోగలిగితే ఓ అనుష్ఠానం కూడా మీరు పూర్తి చేసేయచ్చు. 9 రోజుల అనుష్ఠానం సామూహికంగా చేసుకోవచ్చు. మనం సామూహికంగా చేస్తే ఇంకా ఎక్కువ లాభం. ఓ 1000 మంది కూర్చుని 24,000 సామూహిక యజ్ఞం చేశారనుకోండి, అనుష్ఠానం 1000 ఇంటూ 24,000 ఎంత అవుతుంది? 25 crores. 24 కోట్ల గాయత్రి మంత్ర జపం అవుతుంది. మనం ఒక 1,000 మందిని కనుక రెడీ చేసుకుని అశ్వమేధానికి యజ్ఞానికి 10 రోజుల ముందు మీరు అక్కడికి వెళ్ళగలిగితే అనుష్ఠానం, నవరాత్రి అనుష్ఠానం చాలా సింపులే కదా. కానీ సామూహికంగా చేస్తే 24 కోట్ల గాయత్రి మంత్ర జపం చేసినటువంటి ఒక సమూహము అశ్వమేధ యజ్ఞం చేస్తే ఆ చేసిన వాళ్ళకి, చేసిన స్థలంలో ఆ దేశానికి ఎంత లాభం అవుతుంది? అంటే 1,000 మందిని మనం ఆ మాత్రం ఆంధ్రాలో వెతుక్కోగలగాలి. ఏంటంటే ఇది మంచి పని చేస్తున్నాం బాబు, మీరు 1,000 మంది రండి అని. అందులో ముఖ్యంగా మీరుంటారా లేదా అది నాకు పెద్ద డౌట్. మిగతా వాళ్ళకి మనం ఈజీగా చెప్పేస్తాం, కానీ మాకు ఎక్కడ టైం కుదురుతుంది మాస్టర్? మాకు అంత టైం దొరకదు. దొరకకపోతే మనం ఏం చేయలేము. కానీ దొరికేటట్టు చూసుకోండి, ఇప్పటి నుంచి చెప్తున్నాం కనుక. అంటే ఇప్పుడు ఇంకో ప్రోగ్రామ్ ఏంటన్నమాట, మంది 23 కంటే ముందు ఓ 10 రోజుల ముందు అంటే డిసెంబర్ 13నే మనం చేరుకోవాలి అక్కడ. చేరుకుని ఆ స్థలంలోనే ఎక్కడైతే ఈ అశ్వమేధ యజ్ఞం జరగబోతోందో అక్కడే రోజుకి 2.5 గంటలేగా జపం చేయాల్సి వస్తుంది. చేయొచ్చు, ఇదొక సంకల్పం. కానీ ఆ సంకల్పాన్ని 1,000 మందిని కనుక మనం అక్కడ తీసుకెళ్ళగలిగితే 10 రోజుల ముందు, వాళ్ళు 24,000 గాయత్రి మంత్ర జపాన్ని కనుక చేసుకోగలిగితే తిరుపతి లాంటి క్షేత్రంలో అద్భుతమైనటువంటి గాయత్రి ఉపాసకుడు యొక్క సూక్ష్మ ప్రాణశక్తి ప్రవహిస్తున్నటువంటి ఈ మహాయజ్ఞములో, అశ్వమేధ యజ్ఞములో కనుక ఈ అనుష్ఠానాన్ని ఈ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్తో, మళ్ళీ ఈ సప్తాహ కార్యక్రమం ఉంది కదా, ఇది మళ్ళీ ఆపుకోకూడదు కదా మనం, కనుక చేస్తే ఏమవుతుందో ఆ రోజుల్లో. మరి చేత మనం అనేక పిచ్చి పిచ్చి షేర్ మార్కెట్లో డబ్బులు పెడుతూ ఉంటాం. సీట్ వచ్చినా రాకపోయినా వాడు ఎవడో సీట్ ఇప్పిస్తాడంటే వాడికి 20,000 30,000 ఇచ్చేస్తాం. తర్వాత ఎవరికి చెప్పాం, మేము ఇచ్చాం 30,000 అని. వాడు పోయిందంటే నీకు కూడా ఆ మాత్రం బుద్ధి లేదా అంటాడు. ఆ అన్నవాడు 50,000 ఇచ్చి ఉంటాడు, వాడు చెప్పడు నేను కూడా అలా మోసపోయానని. చేత మీరు అలా మోసపోకుండా ఒక సవ్యమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని సదుపయోగం చేసుకునేటటువంటి సాహసం ముందు మీరు సంపాదించుకోండి. చెప్పిన ప్రణాళిక మీరు ఆచరించగలిగితే ఆ లాభాలు వస్తాయి. కానీ ప్రణాళిక వేసినందువల్ల వచ్చేటటువంటి లాభాలు ఖచ్చితంగా ఈ సంస్థకు ఉంటాయి, జరిగినా జరగకపోయినా. అంటే కనీసం ఆ ప్రణాళిక వెళ్తుంది కదా ఆకాశంలోకి, సంకల్పం ఉంది కదా. కానీ ఇంత చిన్న సంకల్పాన్ని ఎందుకు పూర్తి చేయలేం మనం? దాన్ని కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. 14 అక్టోబర్ నుంచి ఈ ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం మనం. ఆ ట్రైనింగ్ క్లాసెస్లో భాగంగా వెళ్ళిన ప్రతి చోట మీరు ఈ దీక్ష కూడా తీసుకోమని, తీసుకునేవాళ్ళు తీసుకుంటారు. ఏంటి అది చెప్పే దీక్ష? డిసెంబర్ 10 నుంచి అశ్వమేధ యజ్ఞంలో, అశ్వమేధ యజ్ఞం జరుగుతున్నటువంటి స్థలంలో సామూహిక లఘు గాయత్రి అనుష్ఠానం చేస్తాము. వీలవుతే ఈ నవరాత్రికే అలాంటి ఒక గ్రూప్ తయారు చేసేసి మన ఆశ్రమమే తిరుపతిలో ఉండాలి, తిరుమలలో ఉండాలి అని నేను ఒక ప్రణాళిక అలా వదిలాను. నేను చూద్దాం ఏమవుతుందో. అంటే ఏంటి, మీకు డిసెంబర్ 13 అని చెప్తున్నా పదని, నేను ఇప్పుడే అంటున్నాను ఈ నెలలోనే, 1 అక్టోబర్ అక్కడ ఒక మన ఆశ్రమం బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేసి స్థలం తీసుకుని 4 హట్స్ వేసేసి వెళ్ళగలిగే వాళ్ళు 40 రోజులు అనుష్ఠానం చేసేయచ్చు. 40 రోజుల అనుష్ఠానం అంటే 125,000. చూద్దాం ఏమవుతుందో. వేయటం వేశాను, నేను నాంది వేశాను, దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ తయారవుతుంది. జరిగితే అశ్వమేధ యజ్ఞంతో పాటు మన సంస్థ యొక్క ఆశ్రమం కూడా అక్కడ అశ్వమేధ యజ్ఞానికి ముందే ఏర్పడిపోతుంది అక్కడ. కానీ దానికి మీరు ఎంత బాగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తారు అన్న దాని మీద మనం అందరం కలిసి అక్కడ ఉండగలమా లేదా అనేది కూడా ఉంటుంది. అది చేత ఈ 2 ప్రణాళికలు, ఒకటి మామూలు ప్రణాళిక, ఒకటి చెప్పాను నేను మీకు బయట వాళ్ళకి. మన గ్రూప్ వాళ్ళకి నేను ఏం చెప్తున్నాను, విజయదశమికి రెడీ అయిపోండి, రాగలిగే వాళ్ళు అక్కడ ఒక ఆశ్రమం ఇలాంటిదే ఏర్పాటు చేసుకుంటే వసతి ఉంటుంది మీకు, తీవ్రమైనటువంటి సాధనలు చేసుకోవచ్చు మీరు.